ग्रंथराज श्रीमद् भगवद गीता की जय।
जय
श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय।
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 శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 17. అవినాశీ తూ తత్ విద్ధి ఏనా సర్వమిదం తతం వినాశం అవ్యయస్య అస్య కశ్చిత్ కశ్చిత్ కర్తుం న అర్హతి. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశి నాశము లేనట్టిది, తు కాని, తత్ దానిని, విద్ధి తెలుసుకొనుము, ఏనా దేనిచే, సర్వమిదం ఈ శరీరమంతయు, తతం వ్యాప్తమయ్యున్నదో, వినాశం నాశమును, అవ్యయస్య అస్య ఈ నాశనము లేని దానిని, కశ్చిత్ ఎవ్వడును, కర్తుం చేయుటకు, న అర్హతి సమర్థుడు కాడు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: శరీరం అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నశింపు లేనటువంటిదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడును సమర్థుడు కాడు. భాష్యం: శరీరమంతటను వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యొక్క నిజతత్వమును ఈ శ్లోకము మరింత స్పష్టముగా వివరించున్నది. దేహమందంతటను వ్యాపించి ఉన్నదేదో ఎవరైనను అవగతము చేసుకునగలరు, అదియే చైతన్యము. కనుకనే దేహమునందలి ఒక భాగమున లేదా సంపూర్ణ దేహమున కలుగు సుఖ దుఃఖములకు ప్రతి ఒక్కరూ సుఖ దుఃఖములను ప్రతి ఒక్కరూ తెలియగలుగుచున్నారు. కానీ ఈ చైతన్యము మనుజుని దేహము వరకు మాత్రమే పరిమితమై ఉన్నది. ఒక దేహపు బాధలు మరియు సుఖములు వేరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతి దేహము ఒక జీవాత్మ యొక్క ఆచ్ఛాదన అయి ఉన్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ కేశాగ్రపు 10,000వ వంతు పరిమాణము కలదిగా వర్ణింపబడినది. శ్వేతాశ్వత రూపనిషత్తు ఈ విషయమును ఇట్లు ధృవీకరించుచున్నది: బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ స చానంత్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి తిరిగి అందలి ఒక భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగము పరిమాణమును ఆత్మ కలిగి ఉన్నది. అటువంటి శ్లోకమే మరొకటి ఇట్లు చెప్పుచున్నది: కేశాగ్ర శతభాగస్య శతాంశః సదృశాత్మకః జీవ సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణః. కేశాగ్రము యొక్క 10,000వ వంతు పరిమాణము గల ఆధ్యాత్మిక అణువులు అసంఖ్యాకములుగా ఉన్నవి. అనగా ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కన్నను సూక్ష్మమై ఉన్నవి. అట్టివి అసంఖ్యాకములుగా కలవు. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్ఫులింగమే భౌతిక దేహమునకు ఆధారణీయమై ఉన్నది. ఔషధపు ప్రభావము దేహమందంతటను వ్యాపించడి రీతి అట్టి ఆధ్యాత్మిక స్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించి ఉండును. ఆత్మ యొక్క ఈ ప్రభావము శరీరమందంతటను చైతన్య రూపమున అనుభూతమగుచుండును. చైతన్యరహితమైన దేహము మృత శరీరమని ఎంతటి అమాయకుడైనను అవగతము చేసుకొనగలడు. ఏ భౌతిక విధానము ద్వారాను ఆ చైతన్యమును దేహమందు తిరిగి కల్పించజాలము. అనగా చైతన్యము భౌతిక మూలకముల సమ్మేళనము వలన కాక ఆత్మ వలన కలుగుచున్నది. ముండకోపనిషత్తు నందు అణు ఆత్మ పరిమాణము గూర్చి మరికొంత వివరింపబడినది. ఏషోణురాత్మాచేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధ సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. అణుపరిమాణము గల ఆత్మ సంపూర్ణ విజ్ఞానముచే అనుభూతము కాగలదు. హృదయమునందు నిలిచి ఐదు వాయువులచే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన తేలుచు ఈ అణు ఆత్మ తన ప్రభావమును బద్ధజీవుల దేహమునందంతటను చూపుచున్నది. ఐదు వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితము కాగలదు. శుద్ధమైన ఆత్మను చుట్టియున్న పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా అదుపు చేయుటకై హఠయోగ విధానము నిర్దేశింపబడినది. భౌతిక బంధము నుండి అణు ఆత్మకు ఆ విధముగా ముక్తిని కూర్చుటకే అది నిర్దేశింపబడినది కాని ఎట్టి లౌకిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వేదవాంగ్మయమునందంతటను అణు ఆత్మ స్థితి అంగీకరింపబడినది. అంతేగాక బుద్ధిమంతుడు దానిని ప్రత్యక్షముగా అనుభవంలోనికి తెచ్చుకొనగలడు. కేవలం బుద్ధిహీనుడే అట్టి అణు ఆత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వమని భావించును. అణు ఆత్మ ప్రభావము దేహమునందంతటను వ్యాపించి ఉండును. ముండకోపనిషత్తు ప్రకారం అట్టి ఆత్మ జీవుని హృదయమునందు నిలిచియున్నది. ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల కొలత పరిధికి అతీతమై ఉండుట వలన వారిలో కొందరు ఆత్మయే లేదని మూర్ఖముగా పలుకుదురు. కానీ వాస్తవమునకు హృదయమునందు ఆత్మ పరమాత్మను గూడి నిక్కముగా నిలిచియున్నది. కనుకనే దేహమునందలి ఈ భాగము నుండి దేహపు కదలికలకు అవసరమైన శక్తులు ఉత్పన్నమగుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును కొనిపోవు కణములు ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ తన స్థానము నుండి వెడలినంతనే రక్తవృద్ధి ఆగిపోవును. రక్తకణముల ప్రాముఖ్యమును అంగీకరించిన వైద్య శాస్త్రము ఆత్మయే వాటి శక్తికి మూలమని ఎరుగుకున్నది. అయినను వైద్య శాస్త్రము హృదయమే దేహము యొక్క సర్వశక్తులకు కూడలి స్థానమని అంగీకరించినది. పరమపురుషుని అణురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు అసంఖ్యాక తేజోమయ కణములు కలవు. అదేవిధముగా అణురూప ఆత్మలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వాటికే ప్రభా అను నామము కలదు. కావున వేద జ్ఞానమును అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞాన శాస్త్రమును అనుసరించినను ఎవరును దేహమునందరి ఆత్మ యొక్క అస్తిత్వమును త్రోసిపుచ్చలేరు. అటువంటి ఆత్మను గూర్చిన విజ్ఞానము శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా భగవద్గీత యందు వివరింపబడినది.
నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ నూతన శ్రీమదే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ నూతన శ్రీమదే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారి విశేషన్యవాది పాశ్చాత్య దేశాయ
శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ అధ్యాయంలో మొట్టమొదట్లో అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు వెంటనే ఒక గురువు యొక్క స్థానాన్ని స్వీకరించి శిష్యుడి యొక్క మూర్ఖత్వాన్ని తెలియజేస్తాడు. అదేవిధంగా మందలిస్తాడు, దేనికోసమైతే నువ్వు బాధపడకూడదో దానికోసం బాధపడుతున్నావని చెప్పడం మొదలు పెడతాడు. అందులో మొట్టమొదటి ఉపదేశం ఏమిటంటే కృష్ణుడు అర్జునుడికి ఇస్తుంది, నువ్వు ఈ దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. దేహం నశ్వరమైనది, అందుకే ఇక్కడ పదం చూడండి అవినాశి. అవినాశి ఏమిటి? ఏమిటి అవినాశి అంటే? అవినాశి అంటే అర్థం నాశనం లేనిది. నాశనం లేనిది ఏమిటి? ఆత్మ. శరీరం నాశనం అయిపోయేది. అందుకే దీని ముందర శ్లోకంలో ఏముంది చూసినట్లయితే మనం, నాశతో విద్యతే భావో నా భావో విద్యతే సత. అంటే అసత్తునకు ఉనికి లేదనియూ మరియు నిత్యమైన దానికి మార్పు లేదనియూ సత్యదృష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఏమిటి? అసత్తునకు ఉనికి లేదు. అసత్ అంటే ఈ భౌతికమైన దేహం, దేహానికి ఉనికి లేదు. ఇక్కడ ఉనికి లేదంటే అసలు లేదని కాదు ఇక్కడ అర్థం. దేహం లేదని అర్థం, మనకి దేహం లేదా? ఉంది, కానీ ఇది తాత్కాలికమైనది, శాశ్వతమైన ఉనికి కాదు. శాశ్వతంగా ఈ దేహం ఇలాగే ఉండిపోలేదు. కొంతకాలం ఉంటుంది మనం ఈ దేహంలో ఉన్నంతకాలం, ఆత్మ ఉన్నంతకాలం. ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని వదిలివేస్తుందో వెంటనే అది కృషించిపోయి తిరిగి మళ్ళీ పంచభూతాల్లో ఏదైతే వేటితో ఈ శరీరం తయారైందో వాటిలో తిరిగి కలిసిపోవడం అనేది జరుగుతుంది. కానీ నిత్యమైన దానికి మార్పు లేదు. ఏమిటి నిత్యమైంది? నిత్యమైంది అవినాశి. ఎన్నో శ్లోకాల్లో మొట్టమొదటి ఈ జ్ఞానాన్ని కృష్ణుడు యొక్క ఉపదేశం దీంతోనే మొదలవుతుంది. ఏమిటి అంటే, నీవు ఈ శరీరానివి కాదు, నీవు ఆత్మవి. ఇంకా మనం చూసినట్లయితే 13వ శ్లోకంలో ఏంటి, దేహి నోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఎందుకు ఈ జ్ఞానం ఇస్తున్నాడు కృష్ణుడు? అసలు ఇది ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇది అర్థం చేసుకుంటే ఏమవుతారు వాళ్ళు? ఎవరు అర్థం చేసుకున్నా వాళ్ళు మొట్టమొదట భయం నుంచి దూరం అవుతారు, ధీరుడు అవుతాడు. ధీరుడు ఏంటి? నిర్భయంగా ఉంటాడు. ధీరుడు ఎప్పుడు కూడా భయపడడు. కానీ మనం ఎందుకు భయం కలుగుతుంది? మనకెందుకు ఆతృత కలుగుతుంది? దుఃఖం శోకం ఎందుకు వస్తుందంటే, కేవలం ఇదే కారణం. ఏమిటి? మనం ఈ దేహం అనే భావనలో ఉండడమే మన దుఃఖానికి మూల కారణం. ఇది మాయవాదులు నిరాకారవాదులు అందరూ, ఆధ్యాత్మిక జీవనం గడిపే వాళ్ళందరూ, ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడాను అంగీకరించింది. వాళ్ళందరూ కూడా మొట్టమొదట అంగీకరించేది, మనం ఈ శరీరం కాదు, శరీరం తాత్కాలికమైంది, ఆత్మే శాశ్వతమైంది. ఎవరికైతే ఇది తెలీదో వాళ్ళకి ఆధ్యాత్మిక జీవనం మొదలైనట్లే కాదు అసలు. ఈ రోజుల్లో ఇది కూడా అంటే స్పష్టంగా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మనం ఆత్మ లేదా, అసలు ఆత్మ ఉందా లేదా, అసలు ఆత్మ అనేది లేదని కొంతమంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనం పేరుతోనే వాళ్ళు అనేక ఆసనాలు లేదా ధ్యానం ఏవో చేస్తుంటారు, కానీ మనం ఆత్మ కాదా అంటే సందేహం. ఎందువల్లంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనంలో ఈ యొక్క శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారో వాటిని కూడా స్వీకరించి వాటిని కూడా విశ్వసించడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ఈ సైంటిస్టులు అని చెప్పబడేవాళ్ళు, వాళ్ళకి నిజానికి జ్ఞానం అనేది లేదు. పూర్తి జ్ఞానం ఏమిటి? కనీస జ్ఞానం, పూర్తి జ్ఞానం సంగతి తర్వాత. కనీస జ్ఞానం ఏమిటి? మనం ఆత్మని తెలుసుకోవడం, అది కూడా లేదు. అందువల్లనే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఏమిటి వాళ్ళు చెప్తారు ఏమిటని, ఈ శరీరంలో జరిగే రక్త ప్రవాహానికి, రక్తం ప్రసరించడానికి మూలం అయిన శక్తి మన యొక్క హృదయంలో ఉంది అని చెప్తారు. మనం అడిగినట్లయితే ఆ హృదయంలో ఉన్న శక్తికి కారణం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అక్కడున్న ఆత్మ పరమాత్మ రెండూ ఉన్నాయి. అందుకే అనేక ఉపనిషత్తుల్లో కూడా మనకి చెప్తున్నారు. ముండకోపనిషత్తు కఠోపనిషత్తు మనం చూసినట్లయితే ఆత్మ ఎక్కడుంటుంది? కృష్ణుడు భగవద్గీతల తర్వాత అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమిటని, ఈశ్వర సర్వభూతానాం హృదయశోర్జున తిష్ఠతి. ఈశ్వర అంటే భగవంతుడు సర్వభూతానం అన్ని యొక్క జీవుల్లో, అన్ని జీవుల్లో హృదయశోర్జున తిష్ఠతి. హృత్ అంటే హృదయం, అంటే మన యొక్క హృదయం, గుండె అంటాం. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అదేవిధంగా ఇక ఈ ఉపనిషత్తుల ప్రకారం చూసినట్లయితే ఆత్మ కూడా, అణు ఆత్మ కూడా అదే హృదయంలో ఉంది. కొంతమంది ఏమనుకుంటారు, మనం ఆత్మ కానీ ఏదో మాయ ప్రభావం వలన మనం ఆ నిజమైన ఏదైతే బ్రహ్మజ్యోతి లేదా పరమాత్మ భగవంతుడు అనేది మర్చిపోయి మనం మనల్ని మనం వేరుగా చూసుకుంటున్నామని చెప్తారు మాయవాదులు. అంటే మనం వేరుగా పరిగణించుకుంటున్నాం, మనం నేను నువ్వు వేరు కాదు. ఎప్పుడైతే వేరు అనే భావన వస్తుందో అదే మాయా. వేరు అనే భావన పోతే మనం తిరిగి అంతా ఒకటే అవుతామని. కానీ అది ఎప్పుడు జరగదు. దీనికి ముందల శ్లోకాల్లో కూడా మనం చూసాం. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, కృష్ణుడు ఏమని చెప్పాడు? అంతా ఒకటే అయిపోవడం జరుగుతుందా? ఆత్మలన్నీ కలిసిపోవడం, తిరిగి ఒకటే ఏకం అవడం జరుగుతుందా? లేదు. కృష్ణుడు ఏమని చెప్పాడు? ముందల చూసినట్లయితే నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఏంటి, నత్వేవాహం జాతునాశం, నత్వం నేమే జనాధిప, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏదిను లేదు. అలాగనే భవిష్యత్తు నందు మనం ఎవరము ఉండకపోము. అటువంటప్పుడు ఇదంతా కూడా నేను నువ్వు వేరు వేరు అనే భావన పోతే మనం ఐక్యమైపోతాం, అదే నిజమైన స్థితి అని ఎలా అనుకుంటాం? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? పూర్వం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు ఉంటాం. ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం. అంటే మనం ఎప్పుడు కూడా ఈ అణు ఆత్మలుగా విడిగానే ఉంటాం. ఏ విధంగా అయితే సూర్యుడు, సూర్యుడు యొక్క కాంతిలో అనేక కణాలు ఉన్నాయి, అంతేగాని సూర్యుడు, సూర్యుడి కాంతిలో కణాలు అంతా కలిసినట్లేనా? అంటే చూడడానికి అంతా ఒకటిగానే కనిపిస్తుంది, కలిసి ఏంటి వెలుతురు, ఒక వెలుతురు. కానీ సూర్యుడు వేరు, సూర్యుడి నుంచి వచ్చే కణాలు కూడా విడివిడిగా ఉంటాయి. అదేవిధంగా మనం కూడా భగవంతుడి యొక్క అంశలం. కృష్ణుడు భగవద్గీతల తర్వాత చెప్తాడు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, వీళ్ళందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్తున్నాడు. ఇంకా ఈ ఆత్మ మరియు యొక్క దేహం యొక్క స్థితి ఏమిటి, లక్షణం ఏమిటంటే దేహం అనేది మార్పుకి లోనవుతుంది. దీనికి ముందల శ్లోకం ఉంది, అది ఎప్పుడు శాశ్వతమైంది కాదు, అది మారుతుంది. కానీ ఆత్మకి ఎటువంటి మార్పు లేదు. అందుకే ఈ శ్లోకంలో కూడా ఏమని చెప్తున్నారు, ఎవరును కూడా అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడునూ సమర్థుడు కాదు. దీన్ని ఎవరూ నాశనం చేయలేరు. సాధారణంగా అసలు మనం ఎందుకు భయపడతామంటే తెలుసా మీకు, ఎందుకు భయపడతాం మనం? మనకు అసలు భయం ఎందుకు కలుగుతుందంటే, మనకి ఏదైతే ఉందో, మన సంపద కానీ, మనకి సంబంధం కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, వీళ్ళని మనం కోల్పోతాం అనేదే భయం. ఇంకేమైనా ఉందో అది కాకుండా ఇంకే దాని అదే భయానికి కారణం. కానీ మనం తప్పకుండా భయపడాలి. ఎప్పటివరకు, ఎప్పుడైతే మనం ఎంతకాలం అయితే మనం ఈ దేహం అనే పరిగణించుకుంటూ ఉంటామో అప్పటి వరకు భయపడి తీరవలసిందే. ఎందువలన, ఇది మనం శాశ్వతం కాదు, ఇది దేహం అనేది. కానీ మనం దాన్నే శాశ్వతంగా పరిగణించి దానితో ఉన్న సంబంధాలని మనం ఎప్పుడు శాశ్వతంగా ఉంచాలనుకుంటున్నాం, ఉండాలి అనుకుంటున్నాం. కానీ అవి ఉండవు. ఎలా ఉంటాయి? ఉంటాయా సంబంధాలన్నీ? సమస్య లేదు, అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. కానీ మన ప్రయత్నం ఏంటి? వాటితోనే ఉండాలని. కానీ అదే ఉండాలనుకుంటున్నాం కానీ ఉండట్లేదు, కాబట్టి దుఃఖం అనేది, శోకం అనేది, లేదా ఆతృత అనేది మొదలవుతుంది. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి? మనం ఈ ఆత్మ. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఐక్యం అయిపోవడం, అంతా ఒకటైపోవడం అనేది జరగదు. అప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉండగలం, ఈ దుఃఖానికి దూరం అవ్వగలం. మొట్టమొదటి జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో శాంతం అనేది, ప్రశాంతత అనేది వస్తుంది. ఎందువల్ల ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. మనమేమనుకుంటున్నాం, ఇవి శాశ్వతం అనుకుంటున్నాం, ఇవన్నీ తాత్కాలికమైనవే అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాటి పట్ల ఆసక్తి అనేది తగ్గుతుంది. మనకి తీవ్రమైన ఆసక్తి, అవే మనకు కావాలి, వాటితోనే ఉండాలని ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో వాటి పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇంకా ఇది ఎలాంటిది అని చెప్తున్నారు అనేక ఉపనిషత్తులు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, మిగతా ఉపనిషత్తుల్లో కూడా అసలు ఈ యొక్క ఆత్మ యొక్క పరిమాణం గురించి కూడా చెప్తున్నారు. ఏమిటని, కేశాగ్రం అంటే మనం వెంట్రుకలో ఒక చివరి మొనని, బాగా చిన్న మొనని ఒకటి తీసుకొని దాన్ని వంద చేయాలి. ఆ మొనని చిన్న చుక్క అంత అనమాట, ఎంత మనకి ఇక్కడ ఒక చుక్క కూడా ఉంటుంది కదా, ఇక్కడ మన పుస్తకంలో చాలా చుక్క, దాన్ని వంద భాగాలు చేస్తే ఆ వందలో ఒకదాన్ని తీసుకొని మళ్ళీ వంద చేయాలి. ఆ వందలో ఏదైతే ఒకటి ఉంటుందో, అంటే ఇది పదివేల వంతు, ఒక కేశాగ్రంలో పదివేల వంతు అని ఇంకొక ఉపనిషత్తులు చెప్పబడి, అది ఎంతైతే ఉంటుందో అది మన యొక్క పరిమాణం, ఆత్మ యొక్క పరిమాణం. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉద్దేశం ఇలా చెప్పడంలో అది భౌతికమైన వాటికి అందేది కాదు అని చెప్పడం. భౌతికంగా మనకేదో ఏంటి స్టెతస్కోప్, మైక్రోస్కోప్, మ్యాక్రోస్కోప్ ఇంకేదో చూస్తే దొరికేది కాదు అసలు. దీని గురించి అనేక మంది ఇప్పుడున్న సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు. మరణించే సమయంలో ఒక వ్యక్తిని ఒక గాజు గ్లాసులో పెట్టేసి ఏంటి అసలు మార్పు, ఎంత అతని బరువులో మార్పు ఎంత వస్తుంది, అసలు ఎక్కడి నుంచి ఈ ప్రాణం అనేది, లేదా అసలు మరణం అనేది దానికి అసలు అర్థం ఏమిటి అనేది ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక ప్రశ్నే. లేదంటే వాళ్ళు కొన్నిసార్లు ఏమని చెప్తారంటే మేము మరణం లేకుండా చేస్తాం అని చెప్తారు. అది అసంభవం. ఎందువలన, అసలు మొట్టమొదట ఒక వ్యక్తిని వాళ్ళు సొంతగా ఒక తయారు చేయగలిగితే స్త్రీ పురుషుల కలయిక లేకుండా, అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తిని మరణం లేకుండా చేయగలరు. అంతెందుకు వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో, కారు కానీ ఇంకేదో ఇంకేదో భౌతికమైనవి, జీవం లేని వాటినే శాశ్వతంగా ఉంచలేరు. అలాంటిది అందులో ప్రాణం ఇవన్నీ తీసుకొచ్చి తిరిగి ఎలా శాశ్వతంగా ఉంచగలరు? దానికే రిపేర్లు వస్తున్నాయి, దానికే కొంతకాలం ఉంటుంది, తర్వాత దాన్ని పాడి మళ్ళీ నాశనం చేసి కొత్త తయారు చేయాల్సింది. మరి అటువంటిది ఏ విధంగా ఈ జీవుణ్ణి ప్రవేశపెట్టగలరు? అసలు జీవుడు అంటే ఎవరు, అసలు ప్రాణం అంటే ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏదో కొన్ని రసాయనాలను ఎక్కించడం వలన తిరిగి మరణించినప్పుడు వీళ్ళని మళ్ళీ జీవానికి తీసుకురాగలం అని. కానీ అది ఎప్పటికి కూడా జరగదు. ఎందువల్లంటే ఈ మనిషిని భగవంతుడు తయారు చేశారు, వీళ్ళు ఎవరు తయారు చేయాల. ఎప్పుడైతే మనం తయారు చేస్తామో అది మన యొక్క అధీనంలో ఉంటుంది. మనం చేసే వస్తువే మనం నియంత్రించగలం. మనం ఏదైనా వస్తువుని మనం తయారు చేసామనుకోండి, అది ఎలా తయారైంది, ఎక్కడ ఏది ఉంటుంది, ఏం చేస్తే అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. మరి మనం తయారు చేయని మనిషిపై శాస్త్రవేత్త ఏ విధంగా అంటే ఆధిపత్యం చెలాయించగలడు, ఎలాగ తెలుసుకోగలడు తెలియదు. ఇది ఎప్పటికీ అసంభవమైంది. అది ఎలాంటిదంటే ఏదో పోస్ట్ డేటెడ్ చెక్ అంటే తర్వాత ఎప్పుడో చేస్తామని చెక్ ఇచ్చేసి తర్వాత ఎప్పుడు అందులో డబ్బులు ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు. అప్పుడు తర్వాత ఎప్పుడో ఉంటాయో ఉండవో మనకేమైనా ఉందా, నమ్మకం ఏమైనా ఉందా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటిది ఇదంతా కూడా. కానీ మనం శాస్త్రాన్ని ఆశ్రయించినట్లయితే ఇంకా ముందల శ్లోకంలో ఏమని, సత్యద్రష్టులు ఎవరైతే సత్యాన్ని దర్శించిన వాళ్ళు ఏం చూశారు, ఈ రెండు వేరువేరుగా చూడగలిగారు, దేహం అనేది తాత్కాలికమైంది, ఆత్మ అనేది శాశ్వతమైంది అని చూశారు. మనం వాళ్ళని అనుసరిస్తే మనం ఆనందంగా ఉండగలం. లేదంటే మనం ఈ శరీరం అనుకుంటే అనేకమైన బాధలనే వస్తూ ఉంటాయి, దుఃఖం. ఎవరైతే ఇది ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోగలరు, ఇది మొట్టమొదటి మెట్టు అన్నమాట ఆధ్యాత్మిక జీవనానికి, వాళ్ళు ఆనందంగా ఉండగలరు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే మన భార్య, పిల్లలు లేదా బంధువులు, సంతానం లేదా స్నేహితులు, వీళ్ళందరూ కూడాను మనకి నిజంగా శాశ్వతమైన సంబంధం లేదు వాళ్ళతోటి ప్రస్తుతం ఉన్న స్థితిలో. ఎందువల్ల, మనం బద్ధ స్థితిలో ఉన్నాం. ఏంటి, ఇంద్రియ భోగం కోసం వచ్చాం ఇక్కడికి, ఒక తండ్రిగానో కొడుకు గానో స్నేహితుడు గానో. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇవే శాశ్వతమైన సంబంధాలుగా భావిస్తున్నాం. కానీ అవి శాశ్వతమైనవి కాదు. కాకపోవడం వలన, శాశ్వతంగా భావించడం వలన దుఃఖం అనేది వస్తుంది. దుఃఖానికి కారణం అది. ఇంకా ఈ ఆత్మ ఎలా ఉంటుంది, హృదయంలో ఉంటుంది. హృదయంలో ఎలా ఉంటుంది, పంచ వాయువులు, ఐదు రకాల వాయువులతో ఉంటుంది. ఈ ఐదు రకాల వాయువులు కూడా శుద్ధమైనవి కాదు, అంటే జీవిని బంధించి ఉంచేవి అన్నమాట. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు, శుద్ధమైన ఆత్మను చుట్టి ఉన్న పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా అదుపు చేయుటకే హఠయోగ విధానం నిర్దేశింపబడింది. ఈ వాయువులను అదుపు చేసి ఆత్మని సాక్షాత్కారం పొంద, నేను ఆత్మని అనే దానికి, అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం, వింటున్నాం మనం ఆత్మని, కానీ సాక్షాత్కారం లేదు మనకి. మనం ఆత్మ ఎలా ఆత్మ అనేది మనకి సాక్షాత్కారం లేదు. దానికోసం హఠయోగం అనేది ఉందని చెప్తున్నారు. ఆ హఠయోగంలో ఈ పంచవాయువుల్ని కూడాను అదుపు చేసి మనం ఆత్మ అనే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు అన్నమాట. కేవలం బుద్ధిహీనుడే అట్టి అణుఆత్మను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వం అని భావించు. ఇక్కడ అణుఆత్మ అంటే మనం ఆత్మ, ఈ శరీరంలో ఉన్నాం, అదే శరీరంలో అదే హృదయంలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు. కానీ బుద్ధిహీనుడు ఎవరైతే, బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడు, ఈ ఆత్మే విష్ణుతత్వం, ఆత్మే విష్ణువు, ఆత్మ విష్ణువు సమానం అంటాడు. ఆత్మ విష్ణువు సమానం ఎప్పటికీ కూడా కాదు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. లేనప్పుడు రెండు ఒకటైతే అసలు భక్తి అవసరం ఏముంది, మనం ఆయనకి భక్తి చేయడం ఏముంది, మనమే ఆత్మ, మనమే భగవంతుడు అయితే మనం ఆ విగ్రహానికి లేదా భగవంతుడికి సేవ చేయాల్సిన అవసరం లేదు. మనమే భగవంతుడు అయినప్పుడు సేవ అవసరం ఏముంది, అంతా ఉందే ఒకటైనప్పుడు. కానీ దాన్ని పూర్తిగా కృష్ణుడు మొదటే ఖండించేశాడు. ఇటువంటివి వస్తాయనే మొట్టమొదటిలోనే నత్వే వాహం జాతు నాసే ఎన్నోది 12వ శ్లోకంలోనే చెప్పాడు. ఇవన్నీ చెప్పక ముందలే. ఎందువల్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు, బుద్ధిహీనులు, వీళ్ళకి తెలియజేయడం కోసం ఆత్మ వేరు, పరమాత్మ వేరు
అని.
ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది జనాల్లోకి వెళ్తే, మనం బయటికి వెళ్ళినట్లయితే అనేక మంది చెప్తారు నీవు పరమాత్మలు ఐక్యమైపోతే అదే నీకు ముక్తి, అదే మన యొక్క లక్ష్యం అని. కానీ కృష్ణుడు చెప్తున్నాడు అసలు ఐక్యం అనేది లేదు, అసలు కలిసిపోవడం అనేది లేదు, మనం ఎప్పుడు కూడా విడిగానే ఉన్నాం. ఇది అర్థం చేసుకున్నట్లయితే అసలు భక్తికి అర్థమే ఉండదు. ఎందువలన, భగవంతుడు ఎప్పుడు కూడా ఈ త్రిగుణాలకు అతీతుడు. ఈ హృదయంలో ఈ రెండు జీవాత్మ పరమాత్మ ఎలా ఉన్నాయి, పరమాత్మ ఏమి యొక్క మనం చేసిన కర్మలను అనుభవించదు, దుఃఖాన్ని ఏమి అనుభవించదు, భగవంతుడు అనుభవించడు, కానీ మనం అనుభవిస్తున్నాం. ఇది ఎటువంటిది, ఈ శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. ఆత్మ ఎలా ఉంది, శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది చేతనం ద్వారా. ఈ చేతనం ఎలా వ్యాపించింది శరీరం అంతటా, ఏ విధంగా అయితే మనం ఒక చొక్కా వేసుకొని ఉన్నాం అనుకోండి, బయటికి ఎలా కనపడతాం, ఆ చొక్కా ఏ రంగులో ఉందో అలా కనపడుతూ ఉంటాం శరీరం అంతా కూడా, నిజానికి లోపల వేరే ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు శరీరం బయటికి తెల్లగా ఎర్రగా, కొంతమంది స్త్రీలుగా పురుషులుగా జంతువులుగా, కానీ లోపల ఉన్న ఆత్మ పూర్తిగా వేరు. అదేమిటి శాశ్వతమైంది, బయట వేసుకున్నదే తాత్కాలికమైంది. ఇప్పుడున్న నల్లదేహము తెల్లదేహము స్త్రీదేహము వదిలేసి వేరొక దేహం స్వీకరిస్తాం. ఎలా స్వీకరిస్తాం వేరొక దేహం, కర్మణ దైవనేత్రేణ. ఏమిటి, మన యొక్క కర్మ అనుసారం ఇప్పుడు చేసే కర్మ ఏదైతే ఉందో దీని అనుసారంగా మళ్ళీ వచ్చే దేహం అనేది ఉంటుంది. మనం పాపం చేస్తే జంతు జన్మంలోకి, ఇంకా తక్కువ జన్మంలోకి వెళ్తాం. పుణ్యం చేస్తే స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తాం. లేదా పుణ్యం పాపం రెండు చేయకుండా మన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తే ఇక్కడే ఉండాలనుకొని కామ్యకర్మల్లో నిమగ్నం ఉంటే మళ్ళీ ఇక్కడే మనిషిగా కూడా పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ శరీరం అనేది తాత్కాలికం, ఆత్మ అనేది శాశ్వతం. ఇది ఇంకా ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి ఒక కారు ఉందనుకోండి, కారులో డ్రైవర్ ఉన్నాడు. ఆ కారు ఏదైతే ఉందో అది శరీరం అనుకుంటే కారులో ఉన్న డ్రైవరు ఆత్మ. ఇది అర్థం చేసుకున్నా కానీ సరిపోతుంది. ఆ కారులో డ్రైవర్ ఉన్నంతసేపే అది నడుస్తూ ఉంటుంది, ఎప్పుడైతే డ్రైవర్ బయటికి రాగానే కారు ఆగిపోతుంది. అలాగే మరణం అంటే కూడా అదే, అందుకని చెప్తున్నారు ఇక్కడ. చైతన్యరహితమైన దేహము మృత శరీరం అని ఎంతటి అమాయకుడైనను అవగతం చేసుకోనగలడు. ఎంతటి అమాయకుడికైనా అర్థమైంది, ఏంటి చైతన్యం లేదు, కదలిక లేదు, శరీరంలో శ్వాస లేదంటే ఓ ఇది మృత శరీరం అని. అందువల్లనే సాధారణంగా అందరూ ఏమంటారు, పోయాడు 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 అని అందరు ఏడవడం మొదలు పెడతారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఆ వ్యక్తి లేడు అక్కడ, మరి శరీరం అక్కడే ఉంది, అదే బట్టలు, అదే విధంగా ముఖం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు ఏడుస్తున్నావు. లేదు లేదు పోయాడు పోయాడు అంటారు. ఏం ఇక్కడే ఉన్నాడు కదా, తీసుకో ఇక్కడే ఉన్నాడు, మీ నాన్న మీ అమ్మ అందరు ఇక్కడే ఉన్నారు, ఏం బాధపడద్దు, కానీ పోయాడు అంటాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అటువంటి ఏదైతే శాశ్వతమైన దాని గురించి మాత్రం ఆలోచించాం జీవితాంతం, ఈ శరీరం గురించి ఆలోచిస్తాం. ఈ శరీరానికి మేకప్లు, జుట్టుకి రంగు, బ్యూటీ పార్లర్కి వెళ్తుంటాం, మెన్స్కి బ్యూటీ పార్లర్లు కూడా వచ్చేసాయి, జెంట్స్కి అంటే పురుషులకి స్త్రీలకి ప్రత్యేకంగా, అంతా కూడా ఈ శరీరానికే చేస్తున్నాం. ఆత్మకేమైనా చేస్తున్నామా, ఈ శరీరం కోసం స్త్రీలు వారంలో ప్రతిరోజు గంట రెండు గంటలు అక్కడే గడుపుతారు. కానీ మనం ఈ ప్రవచనం భగవంతుడి గురించి కీర్తన చేయడానికి రండి, భగవంతుడికి సంబంధించిన వినండి, ఆత్మకు సంబంధించిన వినంటే ఎవరు రాదు. కానీ ఇది ఏదైతే ఉందో ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎందువలన, ఆత్మ దివ్యమైంది, ఆత్మ భౌతికమైంది కాదు. ఈ బ్యూటీ పార్లర్లు శరీరానికి చేసేవన్నీ కూడా తాత్కాలికం, క్షణికమే, ఒక క్షణం రెండు క్షణాలు అంతే, తర్వాత మళ్ళీ మామూలే దుఃఖం. మనం ఎంత చేసినా ఈ శరీరం ముడతలాగవు, కృశించిపోవడం ఆగదు, శరీరం నీరసించడం ఆగదు, జబ్బు చేయడం ఎవరు ఆపలేరు, జన్మ మృత్యు జర వ్యాధి ఈ నాలుగుటిని ఎవరు కూడా పరిష్కరించలేరు. ఏవైతే మనం చేసే ఉన్నాయి పై పై మెరుగులు అంతే. మృత్యుని ఆపగలరా, ఎవరు ఆపలేరు. జబ్బు రాకుండా ఉంటుందా ఎవరికైనా, ఉండదు. ముసలితనం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేరు. తిరిగి మళ్ళీ పుట్టని వాళ్ళు కూడా లేరు. ఎప్పుడైతే మరణిస్తాం మళ్ళీ శరీరం తీసుకోవాలి. ఈ నాలుగిటిని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ నాలుగిటికి పరిష్కారమే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఈ నాలుగిటికి పరిష్కారమే ఆధ్యాత్మిక జీవనం. ఈ నాలుగు సమస్యలు పరిష్కరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సైంటిస్టులు, అసలు వాళ్ళకి తెలియనే తెలియదు అసలు ఈ నాలుగు సమస్యలు అని కూడా గుర్తించలేదు మొట్టమొదటి ఈ సమస్యలని. ఇవే ముఖ్యమైన సమస్యలు అని వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను అసలు ఎవరు మరణం లేకుండా చేయగలం అనుకుంటున్నారు. అసలు పుట్టిస్తే కదా మరణం లేకుండా చేయగలిగేది, వాళ్ళ చేతిలో జననమే లేదు, మరణం లేకుండా ఎలా చేయగలరు? ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని ఎంతకాలమైనా నువ్వు ఉంచగలవు, ప్రయత్నం చేయొచ్చు, అసలు తయారు చేయడమే తెలియదు నీకు. భగవంతుడి యొక్క సృష్టి చూడండి, స్త్రీ పురుషుడు కలుసుకుంటే మళ్ళీ ఇంకొక జీవుడు బయటకు వస్తున్నాడు. మరి అలాంటి ఏదైనా వస్తువుల్ని సైంటిస్టులు తయారు చేశారా? ఒక ఆడ వస్తువు ఒక మగ వస్తువు తయారు చేసి ఆ రెండింటిని కలిపితే మళ్ళీ కొత్తగా ఇంకొక వస్తువు వస్తుందా? ఎవరైనా చేశారా సైంటిస్టులు? లేదు. మరి భగవంతుడు చేశాడు అటువంటి దాన్ని, అటువంటి శరీరాన్ని. మరి ఇది అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మూర్ఖులు. ఎందుకని అంటే కారణం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే కేవలం భగవంతుడిని తిరస్కరించడమే వాళ్ళ యొక్క లక్ష్యం. అందుకే శాస్త్రంలో చెప్తుంది కలియుగంలో ఎవరైతే ఈ కొంచెం తెలివైన వాళ్ళు వీళ్ళందరూ ఎవరంటే పూర్వజన్మలో ఎవరైతే పూర్వం అంత రాక్షసులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు ఈ విధంగా పుడుతుంటారు అన్నమాట. పుట్టి ఏం చేస్తారు, భగవంతుడు లేడని చెప్పడానికే వాళ్ళు ఎప్పుడు నిరంతరం చేసే ప్రయత్నం అంతే, ఇంకేమైనా ఉందా? ఏం లేదు. భగవంతుడు లేడు, ఎన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి ప్రతిరోజు, భగవంతుడు లేడు, అసలు ఈ సృష్టికి మూలం ఎవరో కాదు, అదేదో ఒకరోజు జరిగింది, ఒకరోజు ఇలా పేలిందనో, ఇంకా రకరకాల సిద్ధాంతాలు వాళ్ళు ఇష్టం వచ్చి రాస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటి బ్రాహ్మణుల రూపంలో కూడా, ఇది ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు నవ్వు అంటే ఆశ్చర్యపోతారు, బ్రాహ్మణుల రూపంలో కూడా వచ్చి నేను భగవంతుడిని ఒకడే, అంతా ఒకటే, మనం అందరం ఐక్యమైపోతాం అని కూడా వస్తుంటారు ఈ రాక్షసులు ఈ విధంగా కలియుగంలో. ఏమని చెప్తారు, అంతా ఒకటే, నువ్వు కూడా భగవంతుడే, నేను భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే, అందరూ ఒకటే అని. ఎలా అవుతుంది అది? కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు వేరు, నువ్వు జీవాత్మవే, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు నాయన, అందరూ వేరే అని చెప్తున్నాడు. కానీ ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, అంతా ఒకటే, నేను కూడా భగవంతుడినే. ఇక్కడ కారణం ఏంటంటే ఇదంతా ఎందుకంటే మనం తిరిగి భగవంతుడికి శరణాగతి పొందడం అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా చెప్తారు అన్నమాట. మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ, కృష్ణుడికి సేవ చేయాలి. ఇక్కడేంటి హఠయోగం అని చెప్తుంది. ఈ హఠయోగం కేవలం ఆత్మ గురించి తెలుసుకోగలం హఠయోగం ద్వారా. కానీ ఈ హరినామం ఎవరైతే చేస్తారో, హరిర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తైవ 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 గతిరణ్యత. ఈ హరినామం ఎవరైతే చేస్తారో వాళ్ళు కేవలం ఆత్మనే కాదు భగవంతుడిని కూడా తెలుసుకోగలరు, కృష్ణుడిని కూడా సాక్షాత్కారం పొందగలరు, భగవంతుని దర్శించగలరు. దేని ద్వారా? హరినామం ద్వారా. భగవంతుని ఎప్పుడైతే దర్శిస్తామో మనల్ని మనం కూడా దర్శిస్తాం. మనం ఎవరో ఆత్మని అప్పుడు మనం వెంటనే తెలుసుకోగలం, భగవంతుని కూడా చూస్తున్నాం. అదే సమయంలో పరమాత్మ ప్రతి అణువులో కూడా ఉంది. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో బ్రహ్మగారు చెప్తున్నారు ఏమని, ప్రతి అణువులో కూడా అండాంతరస్థ పరమాణు పరమాణువుల్లో కూడా ఉన్నాడు కృష్ణుడు, విష్ణుమూర్తి ప్రతి అణువులో కూడా, మన హృదయంలోనే కాదు మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో కూడా ఉన్నాడు. కానీ మనం లేము ప్రతి అణువులో. అందువల్లనే ఒక శరీరంలో ఉన్న ఆత్మకి ఆ శరీరం వరకే తెలుస్తుంది, కానీ మీ శరీరంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఇంకొకరి శరీరంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ కృష్ణుడికి అందరి శరీరంలో జరిగేవి, ప్రతి అణువులో కూడా, ప్రతి మూలలో కూడా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలరు. ఎలా అంటే ఇలా. ఎందువలన ఆయన లేని ప్రదేశం లేదు, ప్రతి దగ్గర ఉండగలడు ఆయన. మనం ఉంటామా? మనం ఒక శరీరానికే అంకితం, ఒక శరీరంలోనే ఉండగలం. ఈ శరీరం ద్వారా నిజానికి చెప్పాలంటే బంధించబడ్డాం. ఆత్మ సర్వగత అంటే ప్రతి దగ్గరికి వెళ్ళగలదు కావాలంటే. ఎప్పుడు తన యొక్క శుద్ధమైన స్థితిలో ఉంటే ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు చాలా సులభంగా. మనకు తెలుసు నారదుల వారు త్రిలోక సంచారి, ఎక్కడికైనా వెళ్తారు, ఆయన వైకుంఠం వెళ్తారు, అదే సమయంలో భౌతిక ప్రపంచంలో పాతాళ లోకానికి వెళ్ళగలరు, స్వర్గానికి కూడా వెళ్ళగలరు. ఎందువల్ల ఆయన ముక్త పురుషుడు, ఆయన ఎప్పుడు కూడా నిత్యముక్తుడు అనమాట. ఆయనే బద్ధుడు అయినవాడు కాదు, బద్ధజీవి కాదు మనలాగా. మనమేంటి? బద్ధజీవి. మన యొక్క కర్మ ఉంది మనకి, ఇంకా ఆ కర్మను అనుభవించడానికి ఇటువంటి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని తీసుకొని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఆయన ముక్త పురుషుడు కాబట్టి ఎటువంటి లోకాలకైనా వెంటనే ఆయన కావాలనుకుంటే వెంటనే వెళ్ళిపోవాలి. నారదుల వారు ఒక్క నిమిషం, నారదుల వారు ఆ విధంగా ఎక్కడికైనా వెళ్ళగలరు. మనం కూడా ముక్త స్థితికి వస్తే అటువంటి స్థితిలో మనం కూడా ఉండగలం. ఆ స్థితి రావడానికి ఏం చేయాలి? ఈ హఠయోగం కాదు ఇప్పుడు మనం చేయవలసింది. ఏం చేయాలి? యుగధర్మం, హరినామ సంకీర్తన. ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో హఠయోగం, ధ్యానం, యజ్ఞం, ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా వచ్చే ఫలితాలు అన్నీ కూడా హరినామం చేసిన వాళ్ళకి వస్తాయి. ఇంకా ఏమంటుంది, ఎవరైతే భగవంతుడి భక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా దేవతల్లో ఎటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు వీళ్ళకి వాటంతట అవే వచ్చేస్తాయి. ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన పని లేదు, వాటంతట అవే వస్తాయి ఎవరిలో, భక్తుల్లో. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఆధునిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సైంటిస్టుల ప్రకారం ఈ హృదయంలోనే అన్ని శక్తికి మూలం అని చెప్తున్నారు. మన శాస్త్రం ఎలాగో చెప్తుంది, ఏంటి హృదయంలోనే జీవుడు, అదేవిధంగా పరమాత్మ ఉందని. మీరు ఏ విధంగా చూసినా ఆత్మని తీసేయడానికి వీల్లేదు, ఆత్మ లేదని చెప్పడానికి వీల్లేదు. లేదంటే మరణానికి, అసలు మరణం అంటే ఏమిటి నిర్వచించడం అనేది ఆధునిక శాస్త్రవేత్తలకు తెలియదు. కానీ మనకి చాలా స్పష్టంగా తెలుసు మరణం అంటే ఏమిటి. మరణం అంటే ఏమిటి, ఆత్మ శరీరాన్ని వదిలేయడమే మరణం. ఇది స్పష్టంగా ఉండాలి. అందుకే కృష్ణుడు మొట్టమొదటి ఈ జ్ఞానం చెప్తున్నాడు. ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు ఆత్మ గురించి మనం ఎంత చర్చించుకున్నా ఉపయోగం ఉంటుంది. అసలు మనం ఈ శరీరం ఆత్మ అనేది సందిగ్ధంలో ఉంటే మనం మిగతా ఎంత చర్చించుకున్నా వృధా. మొట్టమొదటి ఒకటికి ఒకటి చేరిస్తే రెండు అవుతుందని తెలియకుండా మనం ఎన్ని లెక్కలు చేసి గుణకారాలు భాగహారాలు ఎన్ని చేసినా చేయలేము. అది ఏదో సందిగ్ధంగా అంత అస్తవ్యస్తంగా అయోమయంగా ఉంటుంది అని ఏం అర్థం కావు తర్వాత. అందువల్ల మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, మనం శరీరం కాదు, శరీరం తాత్కాలికమైంది, మనం ఆత్మ. అదేవిధంగా పరమాత్మ ఆత్మ వేరు, నేను పరమాత్మని కాదు, లేదా నేను కలిసిపోవడం అనేది లేదు, రెండు వేరు. నేను తిరిగి ఎప్పుడైతే ఆ యొక్క కృష్ణుడికి, భగవంతుడికి శరణాగతి పొందడమే ఈ ఆత్మ యొక్క లక్ష్యం. దానికి మార్గం కలియుగంలో ఏమిటంటే హరినామం, హరినామ సంకీర్తన. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. పంచవాయువులు అవి ఏవి ఇక్కడ ఇచ్చారు, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన, ఈ ఐదు రకాల వాయువులు మన శరీరంలో ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ హృదయంలో ఐదు రకాల వాయువుల ద్వారా ఈ ఆత్మ అనేది పనిచేస్తూ ఉంటుంది. వాటి ద్వారా తెలుసుకోవడం, శరీరంలో జరిగేవన్నీ కూడా గమనించడం, వాటి ద్వారా ఆనందాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడం అనేది వీటి ద్వారా జరుగుతూ ఉంటుంది. అందుకే వీటిని ప్రాణవాయువులు అంటారు. ప్రాణం మొదటిది ప్రాణవాయువు, తర్వాత అపాన వ్యాన సమాన ఉదాన, ఈ విధంగా ఐదు రకాల వాయువులు ఉంటాయి శరీరం. వీటి ద్వారా ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాయి. ఈ ఐదు రకాల వాయువుని ఎవరైతే హఠయోగం చేస్తారో వాళ్ళు తెలుసుకోగలరు విడివిడిగా ఈ ఒక్కొక్క వాయువు ఏమిటి అని. కానీ భక్తులకి ఇవన్నీ అవసరం లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే నామం చేస్తామో, మనం ఎప్పుడైతే భగవంతుని చూస్తామో, అనేకమైన ఇంకా శాస్త్రం చూసినట్లయితే చక్రాలు, హృదయంలో ఒక చక్రం, గొంతులో ఒక చక్రం, అగ్ని చక్రం అని ఇక్కడ, తర్వాత ఇక్కడ ఇదేంటి బ్రహ్మరంధ్రం దగ్గర, ఈ విధంగా అనేక చక్రాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థమవుతాయి భక్తులకి. ఇప్పుడు సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం జరిగేటప్పుడు ఇవన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకోగలరు. అంతేగాని మనం ఏదో కొంతమంది చక్ర మెడిటేషన్, ఈ ధ్యానం, ఈ క్రియాయోగం ఇవన్నీ చెప్తారు. అవన్నీ దాని ద్వారా వాళ్ళు తెలుసుకునేది ఏంటి, చివరికి తెలుసుకునేది నేను ఆత్మననే, అంతవరకు అంటే ఇంకేం తెలుసుకోలేరు. కానీ మనకది పునాది అన్నమాట, ఆత్మ దాటి పరమాత్మ, తర్వాత భగవంతుడిని కూడా మనం తెలుసుకోగలం. భక్తులు భగవంతుడిని దర్శించగలరు, కానీ వాళ్ళకి ఇవన్నీ లేవు, కేవలం ఆత్మను తెలుసుకోవడమే. కానీ మనం మొదలుపెట్టేది వాళ్ళు ఏదైతే అంతం, వాళ్ళ లక్ష్యం ఉందో అది మనం మొదలు. తర్వాత ఏంటి, పరమాత్మ భగవంతుడిని కూడా దర్శించగలం. వైకుంఠం గురించి వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు, కానీ మనం వైకుంఠం గురించి తెలుసుకొని అటువంటి వైకుంఠంలో ఉన్న నారాయణ్ని లేదా గోలోకంలో ఉన్న కృష్ణుడిని మనం చేరుకోగలం. దానికి మార్గం మనకి ఇక్కడ లభిస్తుంది ఆచార్యుల ద్వారా. ఇంకా మనకి ఈ దేవతల్లో ఉన్న మంచి లక్షణాలు అన్నీ వస్తాయి. వాళ్ళు అనేక రకాలుగా రకరకాల ఏంటి ధ్యానం అవి ఇవి చేస్తారు. తిరిగి చివరికి వాళ్ళలో ఉన్న దుర్లక్షణాలను దూరం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. వ్యసనాల నుంచి దూరం అవడం కష్టం అవుతుంది. ఎందువలన, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు. మనకి ఒక లక్ష్యం ఉంది, ఏమిటి, కృష్ణుడిని సంతృష్టిపరచడం. వాళ్ళు ఏంటంటే అంతా వాళ్ళ శక్తి మీద ఆధారపడతారు, మనం కృష్ణుడి మీద ఆధారపడతాం. భగవంతుడి యొక్క శక్తి అపారం, మన శక్తి చాలా పరిమితం. కాబట్టి ఆయన ఎంతైనా మనకు కృప ఇచ్చి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళగలరు, కానీ వాళ్ళకి కష్టం. వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆధారపడతారు కాబట్టి వాళ్ళ వ్యసనాల నుంచి బయటికి రావడమే చాలా కష్టమైపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఈ విధంగా ఈ యొక్క ఏంటి దురలవాట్లు దూరంగా ఉండాలి, ఆ విధంగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం జరగదని. కాబట్టి అందుకే వాళ్ళు ఎంత ఎంతో అంటే సాధన చేసినా ఆత్మను తెలుసుకోవడం సాక్షాత్కారం పొందడమే చాలా సమయం పడుతుంది. ఈ హఠయోగ ఇవన్నీ కూడా మనకు అది చాలా సులభం అన్నమాట. హరినామం చేయడం ద్వారా, హరినామం చేయడం ద్వారా నేరుగా భగవంతుని ఎప్పుడైతే తెలుసుకుంటాం వెంటనే ఆత్మ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా నేను చెప్పాను. ఈ కర్మ కర్మణ దైవనేత్రేణ, మనం ఎటువంటి కర్మ చేస్తామో అది వివరించాను నేను. ఊర్ధ్వలోకాలకి పుణ్యం చేస్తే ఊర్ధ్వలోకాలకి, లేదా మన యొక్క కర్మలు చేసుకుంటూ సాధారణంగా ఉంటే ఇక్కడే, లేదా పాపాలు చేస్తే కిందకి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, అధో గచ్చంతి తామస, మధ్య తిష్టంతి రాజస. రజగుణంలో ఉన్నాడు ఇక్కడే ఉంటాడు, అదో గచ్చింది తామస, తమో గుణంలో ఉన్నాడు కిందకి వెళ్ళిపోతాడు. కింద జీవరాశులు అంటే జంతువులు చెట్లు. ఊర్ధ్వం గచ్చింది సత్వస్థ, సత్వగుణంలో ఉన్నవాడు ఊర్ధ్వలోకాలకి వెళ్తాడు. తప్పకుండా వస్తుంది. జంతు రూపం ఏంటి? జలచరాలు, పక్షులు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. 84 లక్షలు జీవరాశులు, జీవరాశులు 84 లక్షలు. ఇంకా ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు మనకి, కొంతమందికి ఒక సందేహం వస్తుంది ఏమిటని, అసలు జీవులు అందరూ కూడా మనుషులు ఎక్కువైపోతున్నారు, ఇప్పుడు మనుషుల సంఖ్య పెరిగిపోతుంది అంటే జీవులు తగ్గిపోతాయా అని. అసలు ఇవి అసంఖ్యాకం, అసలు లెక్కే లేదు. మీరు అన్ని కోటాను కోట్ల జీవులు భూమి మీద కంటే, నీటిలో చాలా ఉన్నాయి, భూమి మీద చాలా ఉన్నాయి. భూమి మీద లెక్కలేదు, నీటి మీద కూడా మీరు లెక్కేయలేరు. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని చెప్పలేరు. వాయువులో కూడా అనేకమైన జీవులు ఉన్నాయి, వాయువులో, భూమి మీద, నీటిలో, సూర్యలోకంలో, చంద్రలోకంలో, మనకు కనబడే అనేక నక్షత్రాల్లో కూడా అనేక రకరకాల గ్రహాలు ఉన్నాయి. వాటిలో జీవరాశులు ఉన్నాయి, అందులో ఉండే జీవరాశుల యొక్క శరీరం వేరు. వాళ్ళకి కొన్ని గంధర్వులకి రెక్కలు ఉంటాయి, చూసారో లేదు, కొన్ని రెక్కలు ఉండే దేవత లోకాల్లో కొందరికి రెక్కలు ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు పక్షులని కాదు, అంటే వాళ్ళ యొక్క దేహం వేరు, మళ్ళాగా ఇంత ఇలా ఉండదన్నమాట. వాళ్ళ రూపం కానీ వాళ్ళ యొక్క సౌందర్యం చాలా దివ్యంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. బ్రహ్మ యొక్క దేహం పూర్తిగా జ్ఞానంతో తయారు చేయబడింది. జ్ఞానం మనకి ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధితో ఆయన శరీరం ఉంటుంది, మనలాగా శరీరం ఉండదు ఆయన. పూర్తి జ్ఞానం అన్నమాట ఆయన, మొత్తం శరీరమే జ్ఞానం. జ్ఞానంతో అవును అవును ఇక్కడ కృష్ణుడు భగవంతుడా లేదా గురువా అనే మీరు ప్రశ్న. ఇక్కడ గురువు కృష్ణుడు, భగవంతుడు గురువు కూడా. కృష్ణం వందే జగద్గురు, ఆది గురువు అతనే. ఏ విధంగా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరు ఎలా తెలిసింది మనకి? కృష్ణుడు మొట్టమొదటి చెప్పాడు కాబట్టి భగవద్గీత వచ్చింది. అందుకే ఇక్కడ మన పరంపర ఏమిటి, మనం ఉన్న పరంపర కృష్ణుడి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుండి నారదుడికి, నారదుడి నుండి వ్యాసుడికి, వ్యాసుడి నుండి మధ్వాచార్య, ఈ విధంగా గురు శిష్య పరంపర. ఇందులో ఆది గురువు ఎవరు? కృష్ణుడే. కృష్ణుడే భగవంతుడు, ఆయనే భగవంతుడు, ఆయనే గురువు, మొట్టమొదటి గురువు. కాబట్టి ఆ విధంగా గురువు ప్లస్ మరియు భగవంతుడు కూడా. కానీ మనం ఏమని అర్థం చేసుకోకూడదు, మన గురువే భగవంతుడు అనేది తప్పు. మళ్ళీ చాలామంది అవగాహనలో ఉన్నారు, మన గురువే కొన్ని రోజుల తర్వాత భగవంతుడు అయిపోతాడు అనుకుంటాడు. అంటే వెంటనే ఎప్పుడైతే నేనే భగవంతుని అయిపోయాను వెంటనే వాడు మూర్ఖుడు అయిపోయినట్లుగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే భగవంతుడే తయారయ్యేది కాదు, తయారయ్యేది కాదు భగవంతుడే, ఒక తయారయ్యే వస్తువు కాదు భగవంతుడు అంటే. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడే, మొదటి నుంచి కూడా అది. ఉంటుంది మన కర్మను బట్టి మనకి మన జన్మ ఉంటుంది. వాటికి కర్మ లేదు, కానీ వాటికి కూడా ఒక క్రమం ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అవి పైకి వస్తూ ఉంటాయి. అంటే మొదట జలచరాలుగా, తర్వాత చెట్లుగా, తర్వాత కొంచెం తిరగగలిగే జీవులుగా, పాము లేదా తేలు, ఈ విధంగా రకరకాల జీవుల్లో, తర్వాత ఒక గుర్రం, ఒంటె, మళ్ళీ చివరికి ఆవు. మనిషి జన్మకి రాక ముందల ఏంటంటే మూడు ఉన్నాయి, కోతి, ఆవు, పులి లేదా సింహం ఇవన్నమాట. నారదులు భక్తి, భక్తి యొక్క అవతారం. భక్తి నారదుడు అందరికి భక్తినిస్తాడు, భక్తి శక్తి యొక్క, భగవంతుడి యొక్క భక్తి శక్తి అవతారం ఏంటంటే నారదుడు అన్నమాట. మీ సందేహం? ఆయనకు ఉంది, అవును, ఆయన అన్ని లోకాల్లో కూడా తిరగగలడు ఆయన. అవును, మనకి తెలిసి అనేక మంది ఉండొచ్చు, మనకి శాస్త్రం ప్రకారం నారదుల వారికి ఉంది ఆ శక్తి. అవును. గంధరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.